अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्द्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिकाः भुवि भावुकाः श्रीमद्भागवतान्नि कल्पवृक्षము నుంచి జారిపడిన ఒక మధుర ఫలంగా వేదవ్యాసుల వారు అభివర్ణించారు. దేవలోకంలో కల్పవృక్షము అని ఒక చెట్టు ఉన్నది. ఈ చెట్టు లక్షణం ఏమిటి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కోరిన కోరికలు తీర్చడం కోసం ఒక పండుని ఇస్తుంది. ఆ చెట్టుకు కాసే పండు చాలా మధురంగా ఉంటుంది. ఆ పండు తిన్నవాడికి వెంటనే కోరికలు తీరుతాయి. కాకపోతే ఆ కల్పవృక్షం ఎవరికి పెడితే వాళ్ళకి కనపడదు. మహాపుణ్యం చేసిన వారు స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మాకు ఈ కోరిక ఉంది అని ప్రార్థిస్తే ఆ ప్రార్థన విన్న వెంటనే ఆ చెట్టు సంతోషించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే పుణ్యం కనుక వెళ్ళిన వాడు సహజంగా పుణ్యాత్ముడే వెడతాడు కనుక వాడి చేతిలో పండు బారేస్తుంది. ఆ పండు తిన్నాడంటే వాడు ఏమనుకుంటే అది అవుతుంది. వేదం ఒక కల్పవృక్షం. ఆ వేదం అనే కల్పవృక్షానికి ఒకే ఒక్క పండు కాసిందిట. మామూలు కల్పవృక్షానికి స్వర్గలోకంలో ఉన్న కల్పవృక్షానికి అయితే చాలా పళ్ళుంటాయి, కానీ వేదం అనే కల్పవృక్షమునకు మాత్రం ఒకే ఒక్క ఫలం ఉన్నది. అదే భాగవతం అనే ఫలం. అంటే వేదము యొక్క సారమే భాగవతం అనే పేరుతో కల్పవృక్షానికి పండు కాసినట్టుగా వచ్చిందనమాట. వేదసారము అని అంతరార్థం. ఈ పండు ఎటువంటిది? మామూలు పండు కాదు, చిలుక కొట్టిన పండు. పళ్ళల్లో కూడా చిలుకు కొట్టిందనుకోండి ఆ పండుకి రుచి ఎక్కువ. మామిడి పండు, జామ పండు ఇలాంటివి కొంచెం కొంచెం పక్వానికి వస్తున్నప్పుడు చిలుక తన ముక్కుతోటి ఓ పోటు పొడుస్తుంది, కొంచెం తిని వదిలిపెడుతుంది. అలా చిలుక ముట్టుకున్న పండులో ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, దానికి ఎంగిలి లేదు, రుచి ఎక్కువ. అందుకే పూర్వం చిలక కొట్టిన పళ్ళు కోసం బాగా ప్రయత్నం చేసేవారు. అసలు పళ్ళంటూ స్వతసిద్ధంగా ఉండే రోజులు గనక, ఇప్పటికి మళ్ళీ మందులు వేసి విష కషాయాలతో మామిడి పళ్ళు అమ్మే రోజులు కావు గనక, చిలుక కొట్టిన పళ్ళ కోసం జనం వెంపర్లు ఆడేవారు. ఆ పండు ఆరోగ్యం, రుచి కూడా. ఈ భాగవతమనే వేదమనే కల్పవృక్షము నుంచి కిందకి జారిపడిన పండు కూడా చిలుక చేత కొట్టబడింది. కాకపోతే మామూలు చిలక కాదు, శుకుడు కొట్టాడు దీన్ని. అంటే శుకుడు ఈ కథని లోకానికి అందించాడు. అసలే చెట్టు వేదం. ఆ వేదం అనే కల్పవృక్షం నుంచి పండు కూడా కొయ్యలేదు, తనంత తాను జారిపడింది. పండు తనంత తాను ఎప్పుడు పడిపోతుంది? బాగా ముగ్గిపోతే. అంటే పక్వమునకు వచ్చిన సారము అని అర్థం అన్నమాట ఈ పండు. దీన్ని ముట్టుకున్నది సుఖయోగీంద్రుడు. సహజంగా పళ్ళల్లో గింజలుంటాయి, తొక్క తీయాలి, ఇదో పెద్ద పని. ఎవరైనా మామిడి పండు ఇచ్చారంటే ఇంటికి రాగానే ముందు ఆ పైన తొక్క పీకి దాన్ని ముక్కల కింద చేసి పళ్ళెంలో పెడితే చటుక్కుని తినడం కొంచెం తేలిక. అసలు ముక్క టెంక తొక్క అనే బెంగ లేకుండా దాన్ని చక్కగా పిండి ఓ జ్యూస్ తయారు చేసి గ్లాసులో పోసిస్తే గుటుక్కుని తాగడం ఇంకా తేలిక. మళ్ళీ గ్లాసులో పోసివ్వకుండా నోట్లో పోసేస్తే ఇబ్బంది లేదు. కొంచెం జాగ్రత్తగా పోస్తే, నాలాంటి వాడు పోస్తే కొంచెం కొంచెం తాగచ్చు. మళ్ళీ పనికి మళ్ళీ పోస్తే నోరంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయి గొంతుకు దిగక దగ్గు వస్తుంది. జాగ్రత్తగా రసం నోట్లో పోస్తే తాగడం ఎంత హాయిగా తాగొచ్చో. శుకుడు మనకి వేదం అనేటటువంటి కల్పవృక్షం నుంచి రాళ్ళిపడినటువంటి ఫలమును కేవలం రసరూపంలో అందించాడు. అందుకనే ఆ రసాన్ని రసికులారా అంటే భగవద్భక్తులారా, భగవంతుని కథలు విని ఆనందించే వాళ్ళలారా తాగండి అన్నాడు ఆయన. కాసేపు కూర్చుని రెండు గంటలు రెండున్నర గంటలు సమయానికి వచ్చి ఈ భాగవతం అనే ఫలరసం తాగలేకపోతే వాడు ఎంత దురదృష్టజీవి అని మనకి సూత మహర్షి చెప్పాడు. మీరు అదృష్టవంతులు గనక ఫలరసం సిద్ధంగా ఉంది గనక సరిగ్గా సమయానికి వస్తున్నారు, నాకంటే ముందు వస్తున్నారు, నేను వెళ్ళిపోయాక వెడుతున్నారు. మీలాంటి మంచివాళ్ళంతా సుఖయోగీంద్రుడి శిష్యులు లాంటి వాళ్ళనమాట. ఈ భాగవత రసాన్ని తాగితే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. కాకపోతే ఫలరసములు నోటితో తాగుతారు. ఈ భాగవత ఫలరసం నోటితో తాగం, చెవులు అనేటటువంటి వాటితో తాగుతాం. అందుకే కర్ణరసాయనం అన్నారు దీనిని. కర్ణములకు ఆనందమును కలిగించే ఒక అద్భుతమైనటువంటి రసం. మామూలు రసం కాదు, రస అయనం అన్నారు. ఇది దేవతలు భూలోకానికి వచ్చి ఒకసారి సుఖయోగీంద్రుడి దగ్గరకు వచ్చి, సుఖయోగీంద్ర మాకు ఈ భాగవత రసం ఇమ్మని అడిగారు. నిజానికి భాగవతం స్వర్గంలో ఉండదు కదా, కేవలం భూలోకంలోనే వేదవ్యాసుల వారు మనలాంటి భక్తుల కోసం అందించాడు. శుకుడు పరీక్షిత్తుకి భాగవతాన్ని చెబుతూ ఉండగా దేవతలకి కొంచెం కుళ్ళు వచ్చింది, ఈర్ష్య కలిగింది. వాళ్ళంతా కలిసి ఈ సుఖయోగీంద్రుడు ఎంత పక్షపాతం చూపిస్తున్నాడు, నేడో రేపో చావడానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్తుకేమో భాగవతం అనే అమృతం ఇస్తున్నాడు, మనకి ఆ అమృతం ఇవ్వడం లేదు. మనకి ఉంది ఒక అమృతం, కానీ ఆ అమృతం రోజు ఈ పరీక్షిత్తు తాగే అమృతం అంటే అమృతం కాదు. పాల సముద్రమును చిలుకగా ఆ పాల సముద్రం నుంచి ధన్వంతరి అనేవాడు ఒక అమృతం మనకిచ్చాడు. ఆ అమృతాన్ని మనం దేవలోకంలో పెట్టుకు తాగుతున్నాం. ఆ అమృతం కంటే భాగవత అమృతం రుచి కలిగింది అని పెద్దలు చెప్పారు, నారదుడు చెప్పాడు. కాబట్టి ఈ భాగవత అమృతం మనం తాగుదాం. మనకివ్వకుండా శుకుడు పరీక్షిత్తుకే ఇస్తున్నాడు, ఈ శుకుడు ఎంత న్యాయం చేస్తున్నాడని కొంచెం ఒక రోజున వాళ్ళంతా కలిసి ఈ భాగవతం సప్తాహ దీక్షతో శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్న సుఖస్థలానికి గంగానదీ తీరానికి వచ్చి, సుఖయోగీంద్ర నీకు పుణ్యం ఉంటుంది, రోజు పరీక్షిత్తుకే భాగవతం అని అమృతం ఇవ్వడం ఏం బాగుంటుంది, ఆ అమృతం మాకిమ్మన్నారట. ఆయన చిరునవ్వు ఉరవేడు, ఎక్కువ మాట్లాడు, శుకుడు అవధూత కదా, అందుకని దేవతల కోరిక విని ఏం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళేమనుకున్నారు, ఈయన నవ్వుతున్నాడు మాట్లాడడం లేదని వాళ్లే భాష్యం చెప్పుకుని మౌనానికి అర్థమేమిటో వాళ్లే ఊహించుకుని, సుఖయోగీంద్ర మాకు అర్థమయ్యింది, పరీక్షిత్తు భాగవతాన్ని వింటున్నాడు, వింటే ఆయనకి మోక్షం వస్తుంది, ఇది పరీక్షిత్తుకు మాత్రమే ఇస్తాను, దేవతలారా మీకు ఇవ్వను అని నీ ఉద్దేశ్యం అనుకుంటున్నాం మేము. అయితే మేము దీనికి ఒక ప్రతిఫలం చేస్తాం. ఏమిటది? నువ్వు 7 రోజులు భాగవతం చెప్పినంత మాత్రం చేత పరీక్షిత్తుకి మరణము ఆగుతుందా? భాగవతం వింటే చావు ఆగదుగా, మృత్యువు రాకుండా ఉండదు కదా, మృత్యువు తప్పదు, అతడికి చావు తప్పదు. కాబట్టి మేమేం చేస్తామంటే స్వర్గలోకం నుంచి అమృతం పట్టుకొచ్చి అతనికి ఇస్తాం, ఆ సుధని అతనికి ఇయ్యి, అంటే అమృతాన్ని పరీక్షిత్తుకి ఇచ్చేయి. దానివల్ల లాభం ఏమిటి? పరీక్షిత్తుని పాము కాటు వేసినా అతనికి చావు రాదు. దీనికి బదులు నువ్వేమివ్వాలి మాకు, ఉట్టిని ఇచ్చేస్తాం ఏమిటేదన్నా? ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరదా కోసం ఇతరులకు దానం చేయడు కదా. మేము అమృతాన్ని అతనికి ఊరికే దానం చేయడంలా దానికి బదులుగా అతనికి చెప్పడం మానేసి ఆ భాగవతనే కథని మాకు అందించు అంటే భాగవతామృతం మాకిస్తే మేము దేవామృతం అతనికి ఇస్తాం, దేవలోకంలో ఉన్న సురామృతం అతనికి ఇస్తాం, దానికి బదులుగా మాకు భాగవతామృతం అందించు అనగా ఆయన చిరునవ్వు నవ్వేట. అబ్బే, భాగవతామృతాన్ని మీలాంటి దేవతలకు ఇవ్వడం కుదరదు, మీరు రహస్యంగా ఉండి విందామనుకున్నా నా గొంతు మీకు వినబడదు, ఒక పరీక్షిత్తుకి ఇక్కడ ఉన్న వాళ్ళకే వినబడుతుంది. భాగవతం వినడానికి అత్యంత భక్తి వైరాగ్యం కావాలి, అవన్నీ శ్రద్ధాశక్తులు కలిగినటువంటి పరీక్షిత్తు మాత్రమే వినడానికి అర్హుడు. దేవతలారా, మీరు నిరంతరం రసికులై స్వర్గలోకంలో సకల సుఖాలు అనుభవిస్తున్నారు, సుఖలాలసులయ్యున్న భోగలాలసులయ్యున్న నియమము లేని మీలాంటి దేవతలు ఈ భాగవతం వినడానికి అర్హులు కారు. సుస్పష్టంగా చెప్పేశాడు, సుధాం పిబల్ ఏక ఏవ నరస్యాదజరామరహ శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం తాగిన వాడొక్కడే ముసలితనము చావు లేకుండా ఉంటాడు, కానీ ఈ భాగవతం అనే అమృతం తాగితే వంశమంతా తరిస్తుంది. ఇవాళ మీలో ఒక వ్యక్తి భాగవతం వింటే మీ వంశం అటేడు తరాలు ఇటేడు తరాలు నరకం నుంచి విముక్తి పొంది తరిస్తారట. అదే అమృతం తాగితే తాగినవాడు ఒక్కడికే లాభం. పరీక్షిత్తుకి చావు లేకుండా ఉండాలనే కోరిక లేదు, అమృతం తాగితే అతడు జరామరణాలు లేకుండా ఉండాలని కోరడంలా, భాగవతామృతం తాగి తాను తరించి తన వంశాన్ని తరింపజేయాలనుకుంటున్నాడు. అంత గొప్ప భాగవతామృతాన్ని బోడి అమృతం కోసం ఇస్తానన్నాడండి ఆయన. అంటే అమృతం ఎంత చులకనగా తీసేశాడో ఆలోచించండి. ఈ వినిమయం అనే పదం వాడారు ఇక్కడ వేదవ్యాసుల వారు. వినిమయం అంటే ఇంగ్లీష్లో ఎక్స్చేంజ్, అంటే వస్తువు యొక్క మార్పిడి, ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువు పుచ్చుకోవడం. వస్తువులు మార్పిడి భూలోకంలో మానవులు చేసుకుంటారు. దేవతలు వచ్చి అమృతం బదులుగా భాగవత అమృతం ఇమ్మని మీరు వినిమయం కోరితే నేనివ్వనన్నాడు ఆయన. అక్కడ భాగవత మహిమలో చెప్పారండి, శ్రీమద్ భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. భాగవత ఉపన్యాసం, వార్త అంటే ఉపన్యాసం, ఈ భాగవత ఉపన్యాసం సురాణాం దుర్లభ అంటే అది సామాన్య వాక్యం, దేవతలకి కూడా లభించలేదు. కానీ ఆ సురాణాం అనకుండా సురాణాం అపి అన్నాడనమాట. దేవతలకు లభించలేదు అనకుండా దేవతలంతటి వారికి కూడా. ఎంత పుణ్యం చేస్తే దేవలోకానికి వెడతాం, ఎన్ని పుణ్యములు ఎన్ని వ్రతములు ఎన్ని యజ్ఞములు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది, దేవలోకానికి వెడతాం, వాటి గురించి పురాణాలు తెగ చెప్పాయి. అంత పుణ్యము చేసిన మహానుభావులకి కూడా భాగవతం లభించలేదు. మరి ఎవరికి లభించింది? పరీక్షిత్ అనే ఒక ఉత్తముడి యొక్క వంకతం మనకి లభించింది. మన వంశాలు తరింపచేయడానికి ఈ మానవులు ఎక్కువ కష్టపడలేరు గనక, అందులో కలియుగంలో ఉన్న మానవులకి ఒక్క క్షణం కూడా తీరుబాటు ఉండదు గనక, మనస్సు లగ్నం అవ్వడం ఉండదు గనక, ఇటువంటి వారిని తరింపచేయడం కోసం మనందరి పూర్వజన్మ సుకృతం వల్ల సుకుడనే ఒక అవధూత ద్వారా వేదవ్యాసులు వారు అందించిన అపూర్వ శ్రీకృష్ణ అమృతం ఇది. కృష్ణ రసాయనం, కర్ణ రసాయనం అన్నారు. అటువంటి అమృతం ఎంత గొప్పదో, ఒకటికి రెండు సార్లు వేదవ్యాసులు వారు సమయం దొరికినప్పుడల్లా ప్రతి పురాణంలో చెప్పాడు. ఈ కలియుగంలో గంగ, గోవు, గోవిందుడు, గీత, గాయత్రి అని ఐదు గకారములు మానవులు తరించడానికి వ్యాసుల వారు అందించారట. గంగ, వీలున్నప్పుడల్లా గంగ తాగండి, స్నానం చెయ్యండి. రెండవది గాయత్రి, ఎట్టి పరిస్థితుల్లో సంధ్యావందనం చేసి గాయత్రి జపం చెయ్యాలి. మూడవది భగవద్గీత, పరమాత్ముడిచ్చిన అపూర్వ వేద సారాంశం, ఉపనిషత్ సారాంశం, బ్రహ్మసూత్ర భాష్యం, దానిని వినాలి లేక చదవాలి. ఆ తర్వాత గోవు, మనం రోజు గోవుని నా మాట మీద అభిమానంతోటో భక్తితోటో శ్రద్ధతోటో ప్రయోజనం కోసమో చెప్పినప్పటి నుంచి అందరూ పురాణానికి ముందు అక్కడికి వెళ్ళి గోవుల్ని దర్శన చేస్తున్నారు. గోదర్శనం, గోవు యొక్క సేవ. ఆ ఐదవది గోవిందుడు. ఆ గోవిందుని చరిత్ర ఉండడం వల్ల భాగవతము కంటే గొప్ప గ్రంథం మరొకటి లేదు అన్నాడు ఆయన. అటువంటి దానిని మనము అనుదినము కూడా శ్రీకృష్ణుని యొక్క స్తోత్రం చేసుకుంటూ ఎందుకు చెబుతున్నాము అంటే ఆరంభకాలంలో జగద్గురువుని స్తోత్రం చేయటం శుభము కనుక. అందువల్ల ఇప్పుడు మనం ఒక్క క్షణకాలం ఆ శ్రీకృష్ణుని యొక్క స్తోత్రం చేసుకుందాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావతూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథని దేవతలకి కూడా ఇవ్వకుండా శ్రీకృష్ణుణ్ణి తలుచుకుని పరీక్షిన్ నరేంద్రునికి మాత్రమే అత్యంత శ్రద్ధాశక్తులు కలిగి ఉండడం చేత సుఖయోగేంద్రుల వారు అందించారు. అందులో భాగంగా ప్రియవ్రతుడి యొక్క భార్య బర్హిష్మతి, ఆమెకు 10 మంది కొడుకులు పుట్టారు. నిన్నంతా ఉత్తానపోదుడి చరిత్ర చెప్పుకున్నాం కదా. ప్రియవ్రతుడు పెద్ద కొడుకు నిజానికి, కానీ చిన్న కొడుకు కథ ముందు చెప్పి తర్వాత పెద్ద కొడుకు కథ చెప్పడం మొదలు పెట్టారు శుకులు. కారణం ఉత్తానపోదుడు ధ్రువుణ్ణివ్వడం వల్ల. అందులో పెద్దవాడైనటువంటి స్వయంభవమును యొక్క పెద్ద కొడుకైన ప్రియవ్రతుని భార్య పేరు బర్హిష్మతి. ఆమె అగ్ని వంటి కాంతితో ఉండేదట, చాలా గొప్పది. వీళ్ళందరూ భాగవతులు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరి చరిత్ర ఉంది కాబట్టి దీనికి భాగవతం అని పేరు. ఇందులో ఎవరి చరిత్ర వినకపోయినా సంపూర్ణ భాగవతం అవ్వదు. ఎవరెవరి కథలు వినాలో వారందరి కథలు శ్రద్ధగా వినాలి. అసలు వింటే చాలన్నారండి. ఇక మళ్ళీ మనం పెద్దగా తపస్సు చేయక్కర్లేదట. కలియుగంలో తపస్సు అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి, ఇలాంటి భాగవతోత్తముల చరిత్ర వినడమే తపస్సు, అదే దానం, అదే యజ్ఞమని ఆకర్ణ వ్యాసుల వారు చెప్పారు. ఈ బర్హిష్మతికి వరుసగా 10 మంది కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడి పేరు ఆగ్నిధ్రుడు. ఆవిడ అగ్నిలో ఉండేదని చెప్పాను కదా. కొడుకు కూడా ఎర్రని అగ్నిజ్వాల వంటి కాంతితో పుట్టాడు. ఆఖరణ ఈ 10 మంది కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పరమ సౌందర్యంతో సరస్వతీదేవికి మారు రూపమా అన్నట్టుగా ఉండేది. ఆవిడికి ఊర్జస్వతి అని పేరు పెట్టారు, ఊర్జస్వతి. ముందు ఈయన ఏం చేశాడు, కొడుకులకి పెళ్లి చేయటం కంటే కూతురికి పెళ్లి చేయటమే మంచిది. కూతురికి పెళ్లి చేస్తే పుత్రిక చేత నరకాన్ని తరించి స్వర్గమునకు వెళ్ళొచ్చు అని ఒక వేద సూక్తం ఉన్నది. కొడుకులు ఉన్నా లేకపోయినా కూతురు ఉంటే ఆ కూతుర్ని సరి అయిన రీతిలో పెళ్లి చేస్తే, మళ్ళీ ఆ కూతురు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఆ పెళ్లి వల్ల తండ్రికి ఉపయోగంలా. కూతురికి ఒక అల్లుడిని వెతికి తెచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఆవిడికి పిల్లలు పుడితే ఈ పిల్లలు ఘోర నరకం నుంచి ఉద్ధరిస్తారు. ఇది వేదవాక్యం. ఇది భారతంలో ఆదిపర్వంలో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈసారి వినండి, వీలుంటే యూట్యూబ్లోకి వెళ్ళి నా పేరు కొట్టి భాగవతంలో భారతంలో ఆదిపర్వం వినండి. యయాతి మహారాజు గారు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఈయన్ని పిలిచి, నువ్వు ఏం ఘనకార్యం చేసి స్వర్గానికి వచ్చావని అడిగాడు. ఈయన ఇంకేముంది అడగగానే రెచ్చిపోయాడు. 24 గంటలు న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగితే రెచ్చిపోయేవాళ్ళు ఉంటారు చూసారా, అలా రెచ్చిపోయాడు. రెచ్చిపోయి, ఇంద్రా నా గొప్పతనం ఏమనుకుంటున్నావు అసలు, నేను నా అంత గొప్పవాడు ఎవడన్నా ఉంటాడా, నేను చేసిన యజ్ఞములు, నేను చేసిన దానం, నా అంత తపస్సు ఎవరూ చేసి ఉండరు, అందుకే ఇంద్రుడంతటి వాడు నాకు ఎదురొచ్చి స్వాగతం పలికి తన సింహాసనం పక్కన ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు, ఇదంతా నా ఘనకార్యమని పొగుడుకున్నాడు. వెంటనే మొత్తం పుణ్యం అంతా పోయింది. ఇంద్రుడు అదే పని చేస్తాడు, ముందు మైక్ ఇస్తాడు, వీడు రెచ్చిపోయి తన తాను పొగుడుకుని ఇతరులు తిడతాడా లేదా చూస్తాడట, పొగుడుకున్నాడా వెంటనే వాడు పతనం అయిపోతాడు. వెంటనే ఆయన అన్నాడు, నిజంగా నువ్వు మహాపుణ్యం చేసావు, నువ్వు ఈ ఆత్మస్థుతి చేసుకోకుండా ఉంటే శాశ్వతంగా నా పక్కన ఉండేవాడివి, కానీ ఆత్మస్థుతి వల్ల నీ పుణ్యం అంతా పోయింది, తల్ల కిందలుగా కింద పడిపో అని ఇలా కాళ్ళు పైకి ఎత్తి ఒక తోపు దోశాడు, కింద పడిపోయాడు. చూసారా, అందుకనే మనం అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను గొప్పవాణ్ణి, నేను మహాత్ముడిని అనే ఊహ మాట వరసకు కూడా మనసులోకి రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది, ఎంత గొప్పవాడైనా అనుకోకుండా ఉండడు, కానీ అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇతను కింద పడిపోతుంటే ఓ ముగ్గురు పిల్లలు వచ్చి ఆ పడిపోతున్న వాడిని గట్టిగా పట్టుకున్నారు, లేకపోతే కింద పడిపోయి భ్రష్టుడైపోయి మళ్ళీ జన్మెత్తేవాడు. ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరు, ఆయన కూతురు కొడుకులు, దౌహిత్రులు. వాళ్ళు నువ్వెవరమని అడిగితే ఒక భ్రష్టుడిని యయాతిని ఆత్మస్థుతి వల్ల పాడైపోయాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం వినగానే ఆ తల్లకిందులుగా ఉన్నవాడిని నిలువుగా నిలబెట్టి మళ్ళీ స్వర్గానికి గెంటారు. అప్పుడు ఆయన, మీరెవరంటే, నీ కూతురుందే, ఆవిడ పిల్లలం మేమే, కూతురు కొడుకులు మాత్రమే నరకం నుంచి తాతగారిని ఉద్ధరిస్తారు, అందువల్ల జీవితంలో ఒక్క కూతురునైనా కనాలి, కంటే కూతుర్నే కనాలి అనే టాపిక్ అలా వచ్చిందనమాట. కూతురు లేకపోతే ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగితే ఉద్ధరించేవాడు ఉండడు అని అప్పుడు వాళ్ళు విషయం చెప్పారనమాట. వేదములో ఒక వాక్యం ఉన్నది, మనిషి ఎప్పుడో ఒకప్పుడు అపరాధం చేసి నరకానికి వస్తాడు, లేదా ఆ వంశంలో దౌర్భాగ్యుడు పట్టొచ్చుగా. మహానుభావులు ఉన్నారనుకుందాం వంశంలో, ఆ వంశంలో ఈయనకు ఒక ఆయన ఒక పుణ్యాత్ముడికి ఒక మంచి కొడుకు పుట్టాడు, ఆ కొడుకు వల్ల ఈయన స్వర్గానికి పోయాడు, కానీ మనవడు పుట్టాడు దౌర్భాగ్యుడు, వాడి వల్ల మనవడి వల్ల కూడా మళ్ళీ స్వర్గం నుంచి నరకానికి వస్తాడు. 7 తరముల వరకు ఆ వంశంలో దౌర్భాగ్యుడు పట్టకుండా చూడాలట. అందుకే 7 తరాలు 8 తరాలు అనే మాట పుట్టింది. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఈ 7 తరములలో, అనగా ఒక వ్యక్తి పద్మాకర్ గారికి కొడుకు, ఆ తర్వాత వాడు కొడుకు, ఆ తర్వాత 3, 4, ఆ తర్వాత వాడి కొడుకు, ఆ తర్వాత కొడుకు, ఆ తర్వాత కొడుకు, ఇలా 7 వరకు జాగ్రత్తగా ఉండాలి. 7వ వాడు తప్పు చేసినా వీడు స్వర్గం నుంచి నరకానికి వస్తాడు. ఇదేమిటో మరి, ఈ దేవతలు ఇంత అన్యాయం చేశారు ఈ విషయంలో కదా. అందుకని ఈ 7 తరాలలో ఒక్కడు కూడా దౌర్భాగ్యుడు పుట్టకుండా చెయ్యమని రోజు భగవంతుడికి నమస్కరించాలి. ఒకవేళ కర్మకాలి ఎలాంటి వాడు పుడితే, ఆ తరంలో పరమనాస్తికుడు ఒక దరిద్రపు కమ్యూనిస్టు వాడు పుట్టాడు అనుకుందాం, అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు మళ్ళీ నరకానికి పడతారు, అప్పుడు ఎవరు ఉద్ధరిస్తారు? ఈ కూతురు కొడుకులు ఎవరైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యంతో వీడు నరకం నుంచి ఉద్ధరింపబడతాడు. లేదా మళ్ళీ మనకు అనుమానం రావాలి, కూతురు కొడుకులు కూడా దౌర్భాగ్యులే అనుకుందాం, అప్పుడు అసలు కూతురే లేదు. ఒక్కొక్కళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళ వంశంలో కూతుళ్ళు పుట్టరు, ఎంత మగపిల్లలే. ఇలా అన్నాను నేను అనుకోవద్దు, వేదం చెప్పిన వాడు చెబుతున్నాను, మళ్ళీ నా మీద పడకండి. అప్పుడు ఎలా వాడు ఉద్ధరింపబడ్డాం? దానికి మార్గం ఏమిటో తెలుసా, సంపూర్ణముగా శ్రద్ధతో భాగవత శ్రవణము చెయ్యడం ఒక్కటే దానికి మార్గం. భాగవతాన్ని శ్రవణం చేసిన వాడికి మాత్రం పునర్జన్మ లేదు. ఆఖరి నెలగో చెబుతాం కాబట్టి ఇప్పుడు ఆ మహిమ చెప్పట్లా. చిట్టచివ చెప్పారు, బతికుండగా నీ పేరు మీదుగా భాగవతాన్ని పారాయణ చేయించుకో, లేదా నువ్వే 6:20 వచ్చాయి వినేయి, ఇంక నీకు తరించేస్తావు. ఒక్కళ్ళు కూడా కర్మకాండ చేయక్కర్లా. నేను చెప్పింది నిజమో కాదో చివరి రోజున మహిమలో చెబుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది భాగవతం ఇంత గొప్పదా అని. ఈ మాట ఏకగ్రీవంగా 88,000 మంది ఋషులు, నారదుడు, శుకుడు, వ్యాసుడు కూడా చెప్పారు. ఇంకా నారదుడు చెప్పాక శుకుడు చెప్పాక ప్రమాణం కదా, అసలు వ్యాసుడే అందరికీ ప్రమాణం. అందులో ఆ వ్యాసుని శిష్యుడైన శుకుడు, వ్యాసునికి గురైన నారదుడు కూడా కలిపి చెప్పారంటే ఇంకా అదే గొప్ప ప్రమాణం అన్నమాట. అంత గొప్పది భాగవతం. అందుకనే 1-2 సార్లు మళ్ళీ వినండి నాయన,
మాకెందుకండి, మేము ఇదివరకు వచ్చాంగా, భాగవతం విన్నాంగా, నైమిషారణ్యం వచ్చాంగా, బృందావనం వచ్చాంగా అంటే నీ వంద నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఎంత విన్నావో నీకు ఎంత తెలుసో నాకు తెలుసు. ఎన్నిసార్లు విన్నా అది తనివి తీరదు. పదే పదే వినగా వినగా ఒకసారి కాస్తే ఒకసారి అయినా అది హృదయానికి పట్టించి తరింపచేస్తుంది. అందుకని ఒకసారి కాదు రెండుసార్లు కాదు యావజ్జీవితం వినమన్నారు. అందువల్లే పరమ జ్ఞానులు ఏం చేస్తారంటే ముందు కుమార్తెకి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తరిస్తారు. ఈయన కూడా ఈ బర్హిష్మతి యొక్క కూతుర్ని, ఊర్జస్వతిని, ప్రియవ్రతుడు ఎవరికిద్దామా అని ఆలోచించాడు. మంచి వరుణ్ణి వెతకడం పెద్ద పనండి బాబు అది. ఆ సమయంలో ఆయన అదృష్టం బాగుండి సాక్షాత్తు నారద మహర్షి, నీ కూతురికి తగిన భర్త ఈ సృష్టిలో ఒక్కడే, అతడు తలుచుకుంటే ప్రపంచం తల్లకిందులు చెయ్యగలడు, అతడు మహాత్ముడు, శ్రీవత్స గోత్రంలో పుట్టినవాడు, భృగు మహర్షి కొడుకు, శుక్రాచార్యుడు, ఆయనకి నీ కూతురు నిమ్మనగానే వెంటనే ఊర్జస్వతిని పట్టుకొచ్చి శుక్రాచార్యుల వారికి ఇచ్చాడు. తెల్లని వాడు శుక్రుడు చాలా అందంగా ఉంటాడు. ఒక కన్ను తర్వాత వామన చరిత్రలో పోయిందనుకోండి. పెళ్లికి మాత్రం రెండు కళ్ళు ఉన్నాయి. పెళ్లి సమయంలో వరుడికి రెండు కళ్ళు ఉండాలని శాస్త్రం కదా, లేకపోయినా చెయ్యొచ్చు, కానీ ఈయన ఉద్దేశం వికలాంగుడికి కాకుండా సకలాంగుడికి చెయ్యాలని. శుక్రాచార్యుడిని నా కూతుర్ని ఇస్తానంటే ఆయన సంతోషంగా, మనువు యొక్క వంశంలో పుట్టిన ఊర్జస్వతిని స్వయంగా నీ అంతటి వాడు ఇస్తానంటే కాదంటానా ఇమ్మన్నాడు. వారిద్దరికీ బ్రహ్మదేవుడి సన్నిధానంలో పెళ్లి జరిగింది. బ్రహ్మగారే బ్రహ్మ అయ్యారు. అదిగో ఆ ఇద్దరికి ఒకే ఒక్క కూతురు పుట్టింది, దేవయ్య అని. ఆవిడ్ని యయాతి మహారాజు గారు పెళ్లి చేసుకున్నాడు తర్వాత. ఈ తర్వాత ప్రియవ్రతుడు ఇక కొడుకులు పెళ్ళిళ్ళు నాకెందుకు, ఈ కొడుకుల మీద వ్యామోహం అనవసరం అనుకున్నాడు. కొడుకుల మీద వ్యామోహం వల్ల పునర్జన్మ వస్తుంది. అందుకే జ్ఞానులు ఎక్కువగా పెట్టుకోరు. ఎంతవరకు వారితో బంధమో అంతవరకే పెట్టుకుంటారు. పిల్లలు, వాళ్ళకి ఆస్తి ఇవ్వడం, వాళ్ళని మీ బతుకు బతకండి అనడం, ధర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్పడం వరకే తల్లిదండ్రుల బాధ్యత. కూతురు కర్తవ్యం అయిపోయింది, కొడుకులు ఎలాగో ప్రయోజకులు, మీ పాటలు మీరు పడండి, మీ సంబంధాలు మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు అని ప్రియవ్రతుడు బదరి వెళ్ళి తపస్సు చేసుకుని మోక్షం పొందేశాడు. అప్పుడు ప్రియవ్రతుని పెద్ద కొడుకు, మా నాన్నగారు మా చెల్లెలికి పెళ్లి చేశారు, చక్కగా శుక్రాచార్యుని ఒక మహానుభావుడు ఒక గ్రహదేవతని పెళ్లి చేసుకుంది. శుక్రుడు బలమైన గ్రహం అండి, శుక్రదృష్టి బాగున్నా శుక్ర మహాదశిలో పుట్టినా ఇక వాడి జాతకం తిరిగి ఉండదు. అటువంటి వాడు మాకు బావయ్యాడు. నాకు కూడా మంచి భార్య దొరికితే బాగుండు. మా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, నాకు కూడా మంచి భార్య దొరకాలి. భార్య దొరకాలంటే బ్రహ్మగారి కటాక్షం ఉండాలి. బ్రహ్మగారే కదా మా చెల్లెలికి దగ్గరుండి పెళ్లి జరిపినవాడు, ఆయన గురించే తపస్సు చేద్దామనుకుని ఆయన పట్టాభిషేకం చేసుకున్న వెంటనే, అప్పుడు ఈ భూమండలానికి జంబూద్వీపం అని పేరు, జంబూద్వీపానికి పట్టాభిషిక్తుడైన ఆయన పరిపాలన తమ్ముళ్ళకి అప్పగించి మహావైభవంగా తపస్సు కోసం వెళ్ళిపోయాడు. చాలా కాలం తపస్సు చేశాడు. ఈ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. పాపం మనుపుత్రుడు, వాడు కూడా నా మనవడే కదా, ఎందుకంటే స్వయంభవ మనువు బ్రహ్మ యొక్క కుడి చేతి నుంచి పుట్టాడు. మనువు కొడుకు ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడు కొడుకే ఈ జంబూద్వీపాధిపతి అయినటువంటి ఆగ్నిద్రుడు. కాబట్టి ఆగ్నిద్రుడు స్వయంగా నాకు మనవడే, మనవడికి పెళ్లి చూడటం, పెళ్లి చెయ్యడం నా బాధ్యత అనుకుని వెంటనే ఆయన ఏం చేశాడు, బ్రహ్మలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. అంటే స్వర్గలోకంలో ఉండేటటువంటి అప్సరసల కంటే గొప్ప అందగత్తె ఆమె. అటువంటి అందగత్తె ఒక ఆవిడ సృష్టించాడు. అబ్బా ఏం అందగత్తె అంటే ఆవిడికి పూర్వచిత్తి అని పేరు. అంటే చూసి చూడగానే ఎటువంటి వాడైనా ఆకర్షణకి లోనవుతాడు. అది కూడా పవిత్రమైన ఆకర్షణ. ఆకర్షణలు కూడా అపవిత్రాలు చాలా ఉంటాయి. శాస్త్రసమ్మతమైన ఆకర్షణ, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండడం ధర్మసమ్మతం. అటువంటి ఆకర్షణ కలిగించేటటువంటి స్త్రీ ఆవిడ. అందుకే ఆవిడికి పూర్వచిత్తి అని పేరెట్టారు. ఆవిడ భూలోకానికి బయలుదేరింది. బ్రహ్మదేవుడు ఆవిడ్ని పిలిచి, నిన్ను కేవలం ఆగ్నిద్రుడికిచ్చి పెళ్లి చేసి అతనికి సంతానప్రాప్తి కలిగించడానికి సృష్టించాను. అమ్మాయి అతనికి పిల్లలు పుట్టే వరకే అతని దగ్గరుండు, ఆ తర్వాత అతని దగ్గరుంటే అతనికి వైరాగ్యం ఉండదు సుమా. వైరాగ్యం చాలా అవసరం. ప్రతి వ్యక్తి శాస్త్రసమ్మతంగా వివాహం చేసుకుని సృష్టిని కొనసాగించడానికి సంతానాన్ని పొందాలి. సంతానం పొందిన తర్వాత కూడా కాముకుడు ఎక్కువ కాలం ఉంటే వాడు తరించడు. అందువల్ల నీవు అతనికి సంతానమిచ్చి వచ్చేయి అనగానే అలాగే తండ్రి అని బయలుదేరింది. సచ కదాచిత్ పితృలోక కామః సురవరవనిత క్రీడా చలద్రోణ్యాం భగవతం
విశ్వసృజం పతిమాభృత పరిచర్యోపకరణ ఆత్మైకాగ్ర్యేణ తపస్వి ఆరాధయాం బభూవ.
ఆ సమయంలో సంతానం కోసం మంచి భార్య కోసం ద్రోణ పర్వతం అంటే హిమాలయాల్లో ఉన్నది, సంజీవన పర్వతం అంటారు దాన్ని. ఆ ద్రోణ పర్వతం యొక్క పైభాగంలో శిఖరం మీద ఒంటి కాలి మీద నిలబడి ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ హిరణ్యరేతసే ఊర్ధ్వరేతసే అనే వేదమంత్రాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మదేవుణ్ణి గురించి కఠోర తపో నిష్ఠాగరిష్ఠుడై దీక్షాబద్ధుడై ఉన్నటువంటి ఆగ్నిద్రుణ్ణి చూచింది పూర్వచిత్తి భూలోకానికి వచ్చి. ఆయన తపస్సులో ఉన్నాడు, ఎదురుగుండా నిలబడింది. ఆయన కళ్ళు విప్పడంలా ఆయన కళ్ళ ముందు కేవలం బ్రహ్మగారి రూపమే మెదులుతున్నది, బ్రహ్మమంత్రమే మనస్సులో మెదులుతోంది. కళ్ళల్లో బ్రహ్మరూపం, హృదయంలో బ్రహ్మమంత్రం, ఈ రెండూ తప్ప లౌకిక ప్రపంచం చూడకుండా కఠోర నియమంతో తపస్సు చేస్తున్న ఈయన్ని ఆకర్షించడం ఎలాగా అనుకుని ఒక్కసారి బ్రహ్మకి నమస్కరించి ఆ ప్రాంతమంతా ఆహ్లాదంగా మార్చేసింది. అక్కడ చెట్లు వచ్చాయి, ఆ చెట్లకి ఆవిడ మహిమ వల్ల పువ్వులు వచ్చాయి, ఆ పువ్వుల నుంచి సువాసన వచ్చింది, చిలుకలు కోకిలల వంటి పక్షులు కిలకిలారావాలు చేశాయి. అంటే వాతావరణం అంతా ఒక క్షణకాలంలో వసంత ఋతువుగా మార్చిందనమాట. ఎప్పుడైనా ప్రకృతి బాగుంటే మనిషికి కొంచెం మనస్సు చెదురుతుంది, అలా అతనికి మనస్సు చెదిరే ప్రకృతిని ఏర్పాటు చేసింది. వెంటనే ఈయన ఇప్పటిదాకా ఇక్కడ కేవలం మంచు గాలి మాత్రమే ఉన్నది, హఠాత్తుగా మంచుతో కూడిన గాలి వీచడం మాని పువ్వుల వాసన వస్తున్నది, మల్లెపూల వాసన, ఇంకా రకరకాల సుగంధ పుష్పాల వాసన వస్తున్నది. ఎక్కడునుంచో మధురమైన పక్షుల యొక్క కిలకిలారావాలు వినబడుతున్నాయి. ఎక్కడున్నాను నేనని గబుక్కుని కళ్ళు విప్పి చూశాడు. అంటే తపో భ్రష్టత కలిగింది. ఆ భ్రష్టత బ్రహ్మదేవుడే కావాలని కలిగించాడు ఈయనకి. వెంటనే ఎదురుగుండా చూడగానే పరమసుందరీమణి బ్రహ్మదేవుని చేత సృష్టింపబడినది అయిన పూర్వచిత్తి అనే అప్సరస కనపడింది. ఆవిడ కాసేపు ఆడింది పాడింది, రకరకాల పాటలు పాడాడిందిట. ఆ పాటలు పాడుతున్న సమయానికి ఈయనకి గెడ్డం పెరిగిపోయి, తపస్సు చేస్తున్నట్టుగా మీసాలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, ఒక విధంగా చెప్పాలంటే అందంగా ఉన్న ఆయన కూడా బాగా ఈ గెడ్డాలు మీసాలతో వికారాకారంతో తయారయ్యాడు. బాగా ఎక్కువ పెరిగిపోతే జుట్టు అవి కూడా సంస్కారం లేకపోతే ముఖంలో మార్పు వచ్చేస్తుంది. అలాంటి వాణ్ణి ఆవిడ ఏమన్నది, ఎందుకయ్యా ఈ తపస్సు, ఈ తపస్సు ఎంత చేసినా చిట్ట చివరికి ఉద్దేశం ఏమిటి, మంచి భార్య రావడం, తద్వారా సంతానం రావడం. కాబట్టి ఒక మునీశ్వర మునిరాజ సౌందర్యవతిని నన్ను కళ్ళారా చూడు, యోగం భోగం రాగం విరాగం అని నాలుగు దివ్యమైన వాక్కులున్నాయి. అందులో యోగం వ్యర్థం, భోగం మంచిది, రాగం కావాలి, విరాగం చేదు, అంటే ఎవరి మీద ప్రేమ లేకపోవటం మనిషికి జీవితంలో వ్యర్థం, నా మాట విను, వివాహం చేసుకో అని అద్భుతంగా పాడింది. అసలు పూర్వుల్లో కొంతమంది గొప్ప కవులు ఉన్నారు, ఆ కవుల్లో సముద్రాల వారు ఒకరు. ఈ భాగవతంలోని ఈ సారాంశాన్ని ఆయన పాండురంగ మహాత్మ్యంలో ఒక పాట రూపంలో రాశాడు. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఓయ్ బాబా పాట విన్నాక ఈ భాగవతం చదివాక అసలు భాగవతం లాంటి వాటినే పూర్వకాలంలో మహాకవులు శ్రద్ధగా గీతాల రూపంలో అందించారు, అందుకే అవి ఎన్నాళ్ళైనా చెక్కు చెదరడం లేదనమాట. కనవేరముని రాజమౌళి, కనవేరముని రాజమౌళి, నిన్ను తని ఇంతు ఆనందకేళి, కనవేరముని రాజమౌళి. ఎంత అందమైన పదం మునిరాజమౌళి, మునులందరిలోకి గొప్పవాడనమాట ఆయన. ఆనందకేళిలో తెలుస్తాను మునిరాజమౌళి, నన్ను చూడరా అన్నది. ఆయన పరవశించిపోయాడు. కాశిత్వం కళ్యాణి, నీవెవరివి సుందరీమణి అన్నాడు. ఆవిడ చెప్పింది బ్రహ్మపుత్రికని మానసపుత్రికని, నీకోసమే వచ్చానడగానే అయితే వివాహం చేసుకుంటావా, ఓ తప్పక. బ్రహ్మగారిని వెంటనే పిలిచాడు ఆయన, బ్రహ్మగారు ఆ ఇద్దరికి పెళ్లి చేశాడు. ఆగ్నిద్రునికి పూర్వచిత్తి వల్ల వరసగా 9 కొడుకులు పుట్టారు. నాభి కిం పురుషుడు, హరివరుషుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుమహారాజు, భద్రాసుడు, కేతుమాలుడు. ఈ 9 ఈ భూమండలాన్ని జంబూద్వీపాన్ని పంచుకుని వాళ్ల పేర్లు మీదుగా వర్షములుగా మార్చారు. అనగా నాభి తను పరిపాలిస్తున్న ప్రదేశానికి నాభీవర్షం అని పేరెట్టాడు. రెండోవాడు కింపురుష వర్షం అన్నాడు. మూడోవాడు హరివర్ష వర్షం అన్నాడు.
ఇలా వృతుడు ఇలా వృత వర్షం అన్నాడు. ఐదోవాడు రమ్యక వర్షం అని పేరు పెట్టుకున్నాడు. ఆరోవాడు వాడి పేరు మీదుగా హిరణ్మయ వర్షం. తర్వాత వాడు ఏడోవాడు కురు మహారాజు గారు కురువర్షం కురుక్షేత్రం అని పేరెట్టాడు. ఆ తర్వాత వాడు భద్రాశ్రయ వర్షం, ఆ తర్వాత కేతుమాల వర్షం. ఇలా 9 ఖండములుగా వర్షములుగా విభజింపబడింది భూమి. అంతవరకు మొత్తం భూమంతా అఖండంగా ఉండేది. ఈ 9 మంది సంతానం పుట్టి పుట్టగానే ఆయన పరవశించిపోయి ఏమై పూర్వచిత్తి అంతమంది కొడుకులైనా ఒక్క కూతురైనా ఉండద్దా అంటే బ్రహ్మదేవుడు నీకు కూతురు యోగం లేదన్నాడు, కేవలం కొడుకులే అని ఆయన చెప్పాడు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంది. కూతురు లేకపోతే కొన్ని లోకములు జయించలేము కదా అన్నాడు ఈయన మళ్ళీ. అప్పుడు ఆవిడేమందో తెలుసా, శ్రీ మహావిష్ణువు పాదపద్మాలని భక్తితో ఆశ్రయించు, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకెంతకంటే నీ దగ్గర ఉండను. 9 మంది సంతానం కలిగారు, ఆ సంతానం కలిగేంతవరకే నీ దగ్గర ఉండమని బ్రహ్మగారి ఆజ్ఞ. ఇక నువ్వు తరించడానికి కొడుకుల మీద కూతుళ్ళ మీద మనుమల మీద మనుమరాళ్ల మీద ఆధారపడకు. ఎవడు నిరంతరం భక్తి శ్రద్ధలతో గురువును ఆశ్రయిస్తాడో, ఎవడు ఈ భూమండలమంతా విసుగు లేకుండా తీర్థయాత్రలనే వంకతో తిరుగుతాడో వాడు శ్రీ మహావిష్ణువు కటాక్షానికి నోచుకుని తరిస్తాడు. నువ్వు నారదుడనే గురువుని పట్టుకో, భూమండలమంతా తీర్థయాత్రలు చెయ్యి, నువ్వు తరిస్తావు, ఒకరు నిన్ను తరింపు చెయ్యక్కర్లేదు అని చెప్పకుండా మాయమైపోయింది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన భార్య కూడా గురువు అనుకుని భావించి ఆవిడ చెప్పిన మాటలు మనస్సులో పెట్టుకుని, ఎందుకని మంచి పోత చేసిందిగా, సంసారంలో పడకయ్యా, ఇతరుల మీద ఆధారపడకు, గురువుని పట్టుకో, తీర్థయాత్రలు చేయందిగా, వెంటనే నారదుడిని పిలిచాడు. నారదుడి పాదాలు పట్టుకుని ఆయన ద్వారా మంత్రోపదేశం పొంది నారదునితో కలిసి 9 సంవత్సరముల పాటు భూమండలంలో పదే పదే యాత్రలు చేశాడు. నైమిషారణ్యం, భద్రాశ్వమాలం, కింపురుష వర్షం, బదరి, కేదారం, ఇటువంటి దివ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. ఆ రోజున అలా తిరిగి 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 భాగవతం విని 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 శ్రీ మహావిష్ణువు మీద సంపూర్ణ భక్తి ఏర్పాటు చేసుకున్నాడు. అలా భక్తి ఏర్పడగా ఏర్పడగా ఇక ఆయన తింటున్నా తిరుగుతున్నా హరి తప్ప ఇంకెవరు గుర్తుకొచ్చేవారు కాదు. ఆయన సర్వకాల సర్వావస్థలలో ఎక్కడ కూర్చున్నా ఏ పని చేస్తున్నా శ్రీహరి మాత్రమే కనపడేవాడు. శ్రీహరి పాదపద్మములే మనస్సులో కనపడేవి. వాటిని ధ్యానించి మోక్షం పొందాడు. ఇప్పుడు ఈయన కొడుకుల్లో పెద్దవాడు, 9 మందిలో పెద్దవాడి పేరు నాభి. ఈ నాభి యొక్క భార్య పేరు మేరుదేవి. వీరికి ఎప్పటికీ సంతానం కలగలేదు. ఇదేమిటి, మా వంశంలో సంతానం కలగకపోవడం ఉండదే, మా వంశం నిలబడాలి, ఇది బ్రహ్మవంశం అనుకుని ఆయన వెంటనే యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుని ఆరాధించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్యమంత్రాన్ని, ద్వాదశాక్షరి మంత్రాన్ని విడిచిపెట్టకుండా పదే పదే జపం చేశాడు. ఆ స్వామి ఒక రోజున బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు గరుడ వాహనం మీద వేయించేసి ప్రత్యక్షం అయ్యాడు. స్వామి సాక్షాత్కరించాడు, దర్శనమిచ్చాడు. ఆయన ఎంత అద్భుతంగా ఉన్నాడో వేదవ్యాసుల వారు భాగవతంలో పంచమస్కంధంలో రాశారు. అథహతం ఆవిష్కృత భుజయుగలద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశ కౌశేయాంబరధారం వరసి విలసత్ శ్రీవత్సలలామందరవర వనరుహ వనమాల అచ్చూరి అమృతమణి గదాదిభి ఉపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కటక కటిసూత్రహార కేయూర నూపురాద్యంగభూషణ విభూషితం ఋత్విక్ సదస్య గృహ పతయోధనా ఇవ ఉత్తమ ధనముపలభ్య అని వేదవ్యాసులు వారు ఒక అద్భుతమైన వచన రూపంలో శ్రీ మహావిష్ణువు నాభికి దర్శనమిచ్చిన ఘట్టాన్ని రాశారు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని మీద ఎర్రని రెక్కలు కలిగిన, బంగారము వంటి రెక్కలు కలిగిన గరుడుని యొక్క వీపు మీద కూర్చుని దర్శనమిచ్చాడు. ఆయన కూడా హిరణ్మయ పురుషుడు. మొదట్లో శ్రీ మహావిష్ణువు బంగారపు రంగులో ఉండేవాడు. అలాంటి రంగులో పురుష రూపంలో దర్శనమిచ్చాడు. పట్టు వస్త్రం ధరించాడు ఆయన. వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉన్నది. మెడలో వనమాల ఉన్నది. కౌస్తుభ మణి ధరించాడు. ఇవి కాకుండా శంఖం, చక్రం, గద, పద్మం, కులిశం, అంకుశం, ధ్వజం వంటి అనేకమైనటువంటి ఆయుధాలని, లీలామాత్రంగా ధరించే విశేషాలని, అంటే సరదా కోసం ధరించే కొన్ని వస్తువులు ఉంటాయి పువ్వుల్లాంటివి, అటువంటి వాటిని వేల చేతులలో ధరించి దర్శనమిచ్చాడు.
ఆయన శిరస్సులు ఒకటా రెండా లెక్క పెట్టడానికి వీలు కానని ఉన్నాయి. ఆ శిరస్సుల మీద ధగధగా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి కిరీటాలు, ఆ కిరీటాలకున్న ఒక్కొక్క మణి ఒక్కొక్క నక్షత్రంలా వికసిస్తున్నది, ప్రకాశిస్తున్నది. అటువంటి ఆ పురుషుణ్ణి చూచి దరిద్రుడు నిధిని చూస్తే ఎంత ఆనందం పొందుతాడో అంతకంటే ఎక్కువ ఆనందం పొందాట. ఒక దరిద్రుడు కటిక దరిద్రుడికి ఇక్కడ చెప్పాడు ఏమని, అధనాహ ఇవ ఉత్తమ ధనం ఉపలభ్య అని. వాడికి జీవితంలో డబ్బు మొహం చూడలేదు. అటువంటి కటిక దరిద్రుడు ఒకడున్నాడు. ఆ నిర్ధనుడు కటిక దరిద్రుడు పెద్ద నిధిని చూశాడు. అప్పుడు వాడు ఎంత పొంగిపోతాడు. కానీ ఆ ఆనందం కూడా ఇప్పుడు నాభికి వచ్చిన ఆనందంతో సాటి కాదట. ఎందుకంటే ఇది ధనమునకు అతీతమైన పరమాత్మని చూడడం వల్ల వచ్చిన అలౌకిక ఆనందం. మనందరి ఆనందములు లౌకిక ఆనందాలు. ఆయనకి భగవంతుడు చూడటం వల్ల లౌకిక ఆనందం కాకుండా అలౌకికమైన పరవశత్వం కలిగింది, పారవశ్యం కలిగింది. వెంటనే సభహమానం అర్హణేన అవనత శీర్షాణ ఉపతస్థు, శీర్షం అవనతం చేసి అంటే సాష్టాంగ పడిపోయాడు. ఈ తల పట్టుకెళ్ళి నాభి శ్రీ మహావిష్ణు పాదాల మీద పెట్టాడు. దానికి అవనత శీర్షస్థము అని పేరును. అలా కాళ్ళ మీద తలపెట్టి భక్తితో ప్రార్థించాడు, గౌరవంతో ప్రార్థించాడు, ఆనందంతో ప్రార్థించాడు, రకరకాలుగా ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తూ ఉంటే ఆ పక్కన ఆయనతో పాటు ఋత్విక్కులు కూడా ఉన్నారు. ఆ ఋత్విక్కులు అందరినీ వెంట పెట్టుకునే వెళ్ళాడు కదా, చెప్పానుగా మీకు ఆయనతో పాటు నారదుడు గురువుగారు ఉన్నాడు. గురువుగారితో పాటుగా పక్కన ఋత్విక్కులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి శ్రీ మహావిష్ణువుని సంతానం కోసం యజ్ఞపురుషుడిని ఆరాధించాడు ఆయన. ఈయన విష్ణువుని పరిపరి విధాలుగా ప్రార్థించి ఆ తర్వాత ఏం కోరుకోవాలో తెలియక అలా ఉండిపోయాట. శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తే ఇంత చేసి చివరికి కొడుకెమ్మను కోరతాడా, సంతానం కోరగలడా? అందుకని ఏమీ కోరకుండా ఉండిపోయాడు. కొంతమంది అంతే, భగవంతుడు దర్శనమిస్తే ఏమీ కోరకుండా నిశ్శబ్దంగా ఉంటారు. అంతటి పరమాత్ముడు కనబడితే పనికి మాలిన వస్తువులు, లౌకిక ప్రపంచంలోని వస్తువులు ఏం కోరుతామని వినయంగా ప్రార్థించి ఉండిపోతే పక్కనున్న గురువులు మాత్రం ఊరుకోలేదు. వాళ్ళందరికీ తెలుసుగా ఏం కావాలో. అందుకని శ్రీమన్నారాయణ, వాసుదేవ, పరంధామ, ఈ నాభి యొక్క తపస్సుకి, యజ్ఞానికి, ఉపాసనకి మెచ్చుకుని దర్శనమిచ్చావు. అతనికి దర్శనమివ్వడంతో పాటు అతని పక్కనున్న ఋత్విక్కులమైన మాకు దర్శనమిచ్చావు, నారదునికి దర్శనమిచ్చావు. అతను ఆనంద పారవశ్యంలో నిన్నేమీ కోరలేకపోతున్నాడు. ఆనందం ఎక్కువైపోతే నోటి వెంబడి మాట రాదు. మాట రాకపోవటం వల్ల ఈ పూట నిన్నేమీ కోరకుండా ఉన్నాడు. కానీ మా కోరిక నీకు విన్నవిస్తున్నాం. ఇతడు మనువంశస్థుడు, ఈ వంశం నిలబడాలి. నీ వంటి కొడుకుని అతనికి ప్రసాదించు అనగానే విష్ణువు చిరునవ్వు నవ్వాట. ఎక్కువ నవ్వడాయన, మందహాసం చేశాడు. అందుకే ఆయనకి మందస్మిత సుందర వదనారవిందుడని పేరు. అందమైన ముఖంతో చిరునవ్వు నవ్వుతే అన్నాడు, ఓ ఋషులారా, నారద నాభి అనే పేరు కలిగిన మహారాజా, మీరంతా నాలాంటి కొడుకు పుట్టాలని కోరుతున్నారు. ఈ నాభికి నా వంటి కొడుకు కావాలి అని ఋషుల యొక్క కోరిక. కానీ నాకాది లోకములలో నాకున్ సరివచ్చునట్టి నందను ఎటు ఆలోకింపలేరు, కావున నాకున్ సరి నేనక మనమున ఎరుగుడి. స్వర్గం మొదలుకుని ఈ భువన బ్రహ్మాండాలలో నాకు సాటి వచ్చేవాడు మరొకడు లేడు, నేను తప్ప. నాకు సాటి ఎవరుంటే నేనే. అనన్వయాలంకారం అంటారు దీన్ని. అంటే విష్ణువుకి సాటి ఎవరు? విష్ణువే. గగనమునకు మళ్ళీ ఎవరు సాటి వస్తారు? ఆకాశాన్ని దేంతో పోలుస్తాం? ఆకాశం అండి, ఆడిటోరియం అంత ఉందండి అని ఎవడన అంటాడా? అలా అంటే పిచ్చాడు. ఆడిటోరియం ఎంత, ఆకాశం ఎక్కడ? కాబట్టి ఆకాశం